സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരംപരാം.
രണ്ടാം അധ്യായം 57 ശ്ലോകം.
യസ്സർവത്രാനഭിസ്നേഹഃ തത്തത് പ്രാപ്യ ശുഭാശുഭം നാഭിനന്ദതി ന ദ്വേഷി തസ്യ പ്രജ്ഞാ പ്രതിഷ്ഠിതാ.
സ്ഥിതപ്രജ്ഞയുടെയൊക്കെ ലക്ഷണാലു കൃഷ്ണ പരമാത്മ ചെപ്തുന്നാരു. അർജുനുടു പ്രശ്നിച്ചാടു, ആ സ്ഥിതപ്രജ്ഞയുടു ഏ വിധംഗാ പ്രവർത്തിസ്താടു ഈ പ്രപഞ്ചംലോ అని అడిగినప్పుడు ఆ స్థితప్రజ్ఞుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా చెదించడు, వాటిని సమంగానే తీసుకుంటాడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా సుఖేషు దుఃఖేషు సుఖ దుఃఖములందు ఉప్పొంగిపోవడము ఉండదు, కుంగిపోవడము ఉండదు. సుఖాలు వచ్చినప్పుడు మనిషి ఉబ్బిపోవడం, సంతోషం పట్టలేనంత సంతోషం రావడం గాని, దుఃఖం వచ్చినప్పుడు దిగజారిపోవడం, ఇటువంటి లక్షణాలు ఈ జ్ఞాని యందు స్థితప్రజ్ఞుడి యందు ఉండవు అన్నాడు. కనుక ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటున్నాడు అని మనం తెలుసుకుంటే మనకు ఆధ్యాత్మిక మార్గానికి తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ యొక్క స్థితప్రజ్ఞుడు సర్వత్ర అనభిస్నేహ, వేటి ఎందు కూడా అతి స్నేహాన్ని కలిగి ఉండడు. అనభిస్నేహ, అభిస్నేహ అంటే అంటుకుపోవడం ప్రతిదాంతో, వ్యక్తులతో, వస్తువులతో. ఇంకా దాన్నే చిన్నపిల్లవాడు బొమ్మ కొనిపెడితే తల్లి ఇంకా అదే పక్కన పట్టుకొని పెట్టుకుంటాడు, నిద్రపోయేటప్పుడు కూడా పక్కన పెట్టుకుంటాడు ఆ బొమ్మని, ఎక్కడికి పోయినా బొమ్మను తీసుకెళ్తాడు. అది అభిస్నేహం అంటే. మనం కూడా చిన్నపిల్లల్లాగానే ఒక వస్తువుని కొన్నా, ఒక వ్యక్తితో పరిచయం అయినా ఇంకా దాని గురించి ఆలోచిస్తాం, కనుక దాన్ని అభిస్నేహం అంటారు. అలా లేకుండా ఉండడం అనభిస్నేహ. దేని ఎందు రాగము పెంచుకోకుండా ఉండడం. రాగం అంటే ఏమిటి? మమకారం. రాగం అనేటువంటిది మనస్సులో ఏర్పడే వృత్తి. ఎలా ఏర్పడుతుంది? ఈ వ్యక్తితో నాకు సంబంధం ఉంటే, భర్త కానీ, పిల్లలు కానీ, అన్నయ్య కానీ, ఎవరైనా సరే, వీళ్ళ వల్ల నాకు సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది అనేటటువంటి భావన అధ్యాస. అలాంటి భావనే రాగం అంటారు. నిజంగా అక్కడ లేదు సుఖం. ఎప్పుడు సుఖం ఇచ్చేవాళ్ళైతే ఎప్పుడు ఇవ్వాలి కదా వాళ్ళు. ఒకసారి సుఖం ఇస్తున్నారు, ఒకసారి దుఃఖం ఇస్తున్నారు కదా. కానీ నేను సుఖం ఉందని అనుకుంటాను ఆ సమయానికి, మళ్ళీ అది పోయిన తర్వాత ఇంకొక వస్తువు మీద ఆధారపడుతూ ఉంటాను. ఇలా మారుస్తూ ఉంటాను, వస్తువులు, కార్లు, ఇళ్ళు, మనుషులు, ఇవన్నీ మారుతూ ఉంటాయి. దీన్ని రాగం అంటారు. ఈ జ్ఞానికి అట్లాంటిది ఉండదు, అనభిస్నేహ. ఎప్పుడు తత్తత్ ప్రాప్య, ఆ ఆ సమయములందు ఏ ఏ వస్తువులు పొందుతాడో ఆ తత్తత్ ప్రాప్య వాటి వాటి ఎందు అవి పొందినప్పుడు సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, తత్తత్ శుభాశుభం, శుభాన్ని పొందవచ్చు, అశుభాన్ని పొందవచ్చు. ఆరోగ్యంగా ఉంటాడు కాసేపు, తర్వాత అనారోగ్యం వస్తుంది. కనుక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వెంటనే అనారోగ్యం వస్తుంది, అది అశుభం. అశుభం అంటే ఏమిటి? కష్టాన్ని కలిగించేది, దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది అశుభం అన్నాం. కనుక సుఖ దుఃఖాలు శుభ అశుభాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, దాన్ని నువ్వు ఆపలేవు, అవి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోవాలి అనేదే మనం నేర్చుకోవాలి, అది విషయం. దానికి ప్రతీకారం ప్రతిక్రియ చేయకూడదు. ప్రతిక్రియ అంటే ఏమిటి? కోపం వస్తుంది, మనం అనుకున్నది జరగనప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే మనం తిట్టడము, అంటే అరవడం, కొట్టడం, లేకపోతే ఏదైనా చేసేదాన్ని ప్రతిక్రియ అంటారు. కనుక అటువంటి ప్రతిక్రియ లేకుండా ఉండడం ప్రతీకారం లేక ప్రతిక్రియ అంటారు. అలా చెయ్యకుండా ఆ సమయంలో ఆ కోపాన్ని ఓర్చుకోవాలి, బయటకి వ్యక్తం చేయకూడదు. బయటకి వ్యక్తం చేయకపోతే లోపల ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అందుకని వ్యక్తం చేస్తారు అందరు. కోపాన్ని వ్యక్తం చేస్తే అబ్బా తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి. శాస్త్రం ఏమో వ్యక్తం చేయకూడదు, సరిగా దాన్ని నువ్వు అర్థం చేసుకొని వివేకం ద్వారా దాన్ని డైల్యూట్ చేయాలి. ఎలా అంటే లోపల పెట్టుకున్నావు అంటే కూడా మళ్ళీ కష్టమే. లోపల పెట్టుకుంటే మానసిక రోగాలన్నీ వస్తాయి. కోపాన్ని లోపల అణుచుకున్నా కష్టమే, బయటకి వ్యక్తం చేస్తే బయట వాళ్ళకి కష్టం, లోపల అణుచుకుంటే నాకు కష్టం. ఏం చేయాలి మరి? ఆ శివుళ్లాగా గరళాన్ని ఇక్కడ మింగలేదు, బయటికి వదలలేదు, ఆయన ఇక్కడ పెట్టుకున్నాడు గొంతులో. అట్లా చేయమంటారా మమ్మల్ని కూడా? కోపం ఇక్కడ పెట్టుకోమంటారా అన్న? మనం అట్లా పెట్టుకోలేము శివుళ్లాగా, గొంతులో పెట్టుకోలేం కదా. అసలు ఏం చేయాలి అన్నారు. కోపం ఎందుకు వస్తుంది, అసలు అవసరమా అని దాన్ని విశ్లేషణ చెయ్యాలి వివేకంతో. ఈ సమయంలో నాకు ఈ యొక్క కోపం అనేటువంటిది అవసరమా? అవసరం లేదు. ఎందుకు పడాలి కోపం? నేను తప్పు అనేది అందరూ చేస్తారు, పొరపాటు చేస్తారు. మనం అనుకున్నట్లే అన్ని జరగాలంటే జరగవు కదా. మనకు జరగవలసినవి ఏమైనా మన చేతుల్లో ఉంటే సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేస్తాం, లేనప్పుడు ఏం చేస్తాం? ఓకే ఓకే అంటాం. అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు, అప్పుడు వదిలిపెట్టేయాలి. వాటిని ఉన్న వరకు ప్రయత్నం చేసి వాటిని మనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. పిల్లలు చిన్న వయసు వరకు మనం చెప్పినట్టు వింటూ ఉంటారు, కాస్త పెద్దవాళ్ళు కాగానే మనం భుజాలు దాటంగానే అంటారు వాళ్ళు. మన చేతుల్లో పెరిగిన పిల్లలే, వాళ్ళు మనకు పాఠాలు నేర్పుతారు. మనం చెప్పినట్టు విన్నారు మొదట, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. మారాలి, మరి ఏం చేస్తాం? మారకపోతే మనకే నష్టం. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి కొన్ని రుచులు ఉంటాయి, వాళ్ళకి తగినట్లుగా మనం కూడా కొంత మారుతూ ఉండాలి. అట్లాగే మొండి పట్టుగా నేను అప్పుడు ఎట్లా చెప్పాను, పిల్లవాడికి 6 ఏళ్ళప్పుడు నీదే అంత అధికారం, వాడికి 26 ఏళ్ళు వచ్చిన తర్వాత నాదే అధికారం అంటే అందుకని నీ విలువ పోతుంది అప్పుడు. కనుక వాడికి విలువ ఇవ్వాలి అప్పుడు ఆ సమయంలో. ఈ సమయాల్లోనే మనుషులకి ఘర్షణ వస్తూ ఉంటుంది, కుటుంబ వ్యక్తులతో ఘర్షణ పడుతూ ఉంటారు. అందుకని అవతల వాళ్ళని వాళ్ళని వాళ్ళనిగా ఎదగనిస్తూ ఉండండి, మీరు మీరు ఎదగండి అని. ఎదగమే అట్లా అభిమానం ఒకటి ఉంది కదా, వాళ్ళకి తెలియదండి మనం చెప్తే కదా అంటారు. వాళ్ళే అంటారు మనకు తెలియదని అంటారు వాళ్ళు. నీకు తెలియదు ఊరుకోమ్మా అంటాడు. ఇప్పుడు ఎవరికి తెలియదు? వీడికి తెలియదా, వాళ్ళకి తెలియదా, ఎవరికి తెలియదు అన్నారు. కనుక ఘర్షణలు ఎందుకు వస్తాయి మనుషులకి అంటే, ఇలా తెలుసుకోకపోవడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం, అభిమానం, ఈ రాగం పెరగడం వల్ల అతిగా మనం అవతల వాళ్ళ మీద చలామణి చేస్తాం. అది చలామణి. చలామణి చేయడం అంటే భలే ఇష్టం అందరికీ. అది జరిగినంతసేపు బాగానే ఉంటుంది చలామణి, లేకపోతే అవమానం. మన మాట నెగ్గినప్పుడు చలామణి చేయకూడదు. ఏం చేయాలి? మెదకుండా ఊరుకోవాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే పోని సామ దాన భేద దండాల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేస్తూ ఉంటే ఒకవేళ వాళ్ళని మార్చడానికి చిన్నగా ప్రయత్నం చేయండి. వీలు కానప్పుడు భగవంతుని ప్రార్థించిన ఆయన మాకు శక్తి నీవు ఊరుచుకోవడానికి అని చెప్పి భగవంతుని అడగాలి. అది ఇక్కడ అభినందతి సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభ అశుభం న అభినందతి న ద్వేష్టి. ఎవరిని అభినందించాడు? భార్య చక్కగా వంట చేస్తుంది కదా, ఆహా ఓహో అని చెప్పి అభినందించడం, అతిగా అభినందిస్తూ ఉంటారు కొంతమంది. అన్ని ఎక్స్ట్రీమిటీస్ గా ఉంటాయి. ఓవర్ గా పొగిడేవాడు ఎప్పుడు మళ్ళీ నిందిస్తాడు, ఒకటే గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే టూ మచ్గా మనం పొగుడుతూ ఉంటామో అతిగా పొగడటం అనమాట. అలా పొగుడుతున్నప్పుడు ఏంటంటే ద్వేషాన్ని రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఏమిటి, లోటుపాట్లు కూడా చూస్తూ ఉంటాం, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఇది లేదు, అది లేదు, ఇదే ఆలోచనలో ఉంటూ ఉంటారు మనుషులు. కనుక అభినందనం, ద్వేష, ఈ రెండు ఉండకూడదు. మనల్ని కూడా కొంతమంది పొగుడుతూ ఉంటారు, అభినందతి బాగా పొగుడుతూ ఉంటారు, ఆహా అని చెప్పి బెలూన్లాగా ఊరిపోకూడదు. నిందిస్తారు కూడా, జ్ఞానిని కూడా నిందించే వాళ్ళు ఉన్నారు, మహాత్ముని నిందించే వాళ్ళు ఉన్నారు. లోకంలో పొగిడబడిన వాళ్ళే నిందింపబడే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నిందిస్తారు. సడన్ గా పొగుడుతూ పొగుడుతూనే ఉంటారు, నిందిస్తారు నెక్స్ట్ డే. అదేమిట్రా, నిన్నటి వరకు పొగిడావు కదా అంటే, నిన్న పొగిడాను ఇవాళ తెలిసింది నాకంటాడు. ఏమి తెలిసింది నాకు, అన్ని ఊహలు అనమాట తనే అనుకుంటాడు. కనుక ఏది కూడా పొగడటము వద్దు, మనకు నింద వద్దు. ఎవరైనా ద్వేషించినప్పుడు కూడా మనం బాధపడను వద్దు, ఎవరైనా పొగిడినప్పుడు కూడా పొంగిపోను వద్దు. నా అభినందతి నా ద్వేషి, తాను ఎవరిని అభినందించడు, ద్వేషించడు. చూడండి, జ్ఞాని ఎవరిని అభినందించడు, ఆహా నువ్వు చంద్రుడివి, ఇంద్రుడివి అని ఇట్లా అభినందించడు. ఏముంది అభినందించడానికి, అనాత్మే కదా శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, అన్ని అనాత్మ. ఏముంది అభినందించడానికి అక్కడ? అట్లని చెప్పి నువ్వు శృంఖా నువ్వు ఎందుకు పనికిరావు, యూజ్లెస్ అని చెప్పి ద్వేషించాడు. ఆ వ్యక్తిని ద్వేషించాడు, అభినందించాడు. మరి ఏమిటండి చేస్తాడు, ఏమి చేయడు. ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగా అంగీకరించడం అంతే. ఎంత హాయి, లేకపోతే పొగుడుతూ ఉండాలి, వాళ్ళని వీళ్ళని పొగుడుతూ ఉండాలి. వాళ్ళు ఎదురు చూస్తుంటారు మన పొగడత కోసం. ఎంతని పొగుడుతాం, ఎంతకాలం అని పొగుడుతాం, మనకే అలుపు వస్తుంది, ఆశ ఆయాసం వస్తుంది, అయ్యే పనే అది. కనుక అది వ్యక్తం చేసేటప్పుడు కూడా కొంచెం మితంగా ఉంటే మంచిది. ఏదైనా కూడా నా అభినందతి నా ద్వేష్టి, ఎవరిని అభినందన ఉండదు, ఎవరిని ద్వేషించడము ఉండదు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే ఎటువంటి తొందరపాటు లేకుండా తన పనిని తాను చేస్తూ ఉంటాడు. తొందరపాటు లేకుండా, ఎనీ ప్రతిక్రియలు చేయకుండా తన యొక్క పనిని వివేకంతో చేస్తూ ఉంటాడు. ప్రతిక్రియ లేదు, అక్రియ లేదు. అక్రియ అంటే ఏమీ చేయకపోవడం, ఉదాసీనంగా ఉండడం అంటే ఏమీ చేయకపోవడం అని కాదు. అవసరమైనప్పుడు ఏం చేయాలి అది చేస్తాడు, అలా చేయాలి. అట్లని చెప్పి ప్రతిదానికి తొందరపాటుతో ప్రతిక్రియ చేయడు, ప్రతీకారంగా వివేకం లేకుండా, ఆలోచన లేకుండా ప్రవర్తించడు. ఆలోచనతో చక్కగా ప్రవర్తిస్తాడు అవసరమైనప్పుడు. అవసరం లేనప్పుడు ఏమీ చేయకుండా నిదానంగా ఉంటాడు. కష్టం, ఇవన్నీ కొంచెం అలవాటు చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే వస్తాయి. ఇంతవరకు క్రిందటి వారం చూసాం 58వ శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఇంతవరకు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, స్థిత ప్రజ్ఞుడు ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పాడు. ఇప్పుడేం చెప్పబోతున్నారు అంటే, ఆ స్థిత ప్రజ్ఞుడు అలా ఉండడానికి ఏమేం చేశాడు ఇంతకు ముందు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రారబ్ధ కర్మ వలన సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, వాటి వాటికి అవి జరుగుతూ ఉంటాయి, కానీ పట్టించుకోడు ఈ వ్యక్తి. ఇప్పుడు స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు చెప్పిన తర్వాత ముముక్షువుకి సాధనాలు చెప్తున్నారు. స్థిత ప్రజ్ఞుడి కావాలంటే నువ్వు కూడా ముముక్షువి, నువ్వేం చేయాలి ఇప్పుడు, నీకు సాధనాలు చెప్తున్నాడు. యాని స్థిత ప్రజ్ఞశ లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాని అని చెప్పాను. ముముక్షువులకి అంటే మోక్షాన్ని పొందాలని కోరుకునే వారికి ఏమేమి సాధనాలు ఉండాలి, ఎటువంటి సాధనాలు వాళ్ళు ఆచరించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. మన ఇంటి పని జరుగుతున్నప్పుడు, అంటే ఇల్లు కడుతున్నప్పుడు రెండు ముఖ్యమైనవి, ఇంటి కప్పు కింద ఫ్లోరింగ్ నేల వేస్తారు కదా, ఫ్లోరింగ్ వేసిన తర్వాత రోజు నీళ్లు పోస్తారు దాని మీద సెట్ కావడానికి, బాగా క్యూరింగ్ అంటారు, వాటర్ క్యూరింగ్. అది సెట్ అయినప్పుడే అది గట్టిగా ఉన్నట్టు. కింద కూడా సిమెంట్ చేస్తారు చూడండి బాగా ఫ్లోరింగ్. ఆ ఫ్లోరింగ్ చేసిన తర్వాత మనం నడవకూడదు దాని మీద. ఆ ఫ్లోరింగ్ బాగా చేసిన తర్వాత అది ఆరాలి. బాగా ఆరిన తర్వాత దాని మీద నువ్వు కాలు పెట్టచ్చు, నడవచ్చు. ఆరకముందే కనుక కాలు పెట్టి నడిచామంటే అది చెడిపోతుంది, పాడైపోతుంది, అది సరిగ్గా సెట్ కాదు. ఇదందరికీ మనకు తెలుసు కదా, ఇంటి కప్పు వేసినా ఇంట్లో గచ్చు చేసినా కూడా అవి బాగా సెట్ కావాలి, ఆరాలి, అప్పుడే అవి సరిగ్గా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం మనలో కూడా బాగా స్థిరం కావాలి. స్థిరం కావడం కష్టం. ఆ స్థిరం కావడానికి ఏం చేయాలి? ఆ వింటున్న జ్ఞానాన్ని చెడిపోకుండా కాపాడాలి. ఇప్పుడు వేసిన గచ్చుని అక్కడ ఎన్ని పెడతాం, అడ్డం పెడతాం, ఎవరు రావాకండి, రా ఇది పాడు చేయవాకండి అని చెప్పి చెప్తాం. అలా పెడితేనే ఇది రక్షింపబడుతుంది. అదేవిధంగా మన జ్ఞానం కూడా బాగా నిష్ట వచ్చే వరకు, చిత్తప్రజ్ఞ వచ్చే వరకు, మనం దేనికి చెలించనంత వరకు మనం కాపాడుకుంటూ ఉండాలి జ్ఞానాన్ని. లేకపోతే ఇంద్రియాలు మనసు పరిగెడుతూ ఉంటాయి, వచ్చిన జ్ఞానం కూడా పోతుంది, గాలికి ఎగిరిపోతుంది. ఎలా రక్షించాలి అంటే దానికి ఉదాహరణ చెప్తున్నారు, తాబేలు ఉదాహరణ ఇస్తున్నారు. తాబేలు ఏం చేస్తుంది, దాని కాళ్ళు చేతులు ముందు రెండు కాళ్ళు వెనక, ముందు రెండు చేతులు వెనక రెండు కాళ్ళు, బయటికి నడవాలన్నప్పుడు బయటికి తెస్తుంది కాళ్ళు చేతులు, నడుస్తుంది. తలకాయ కూడా బయటికి తీసుకొస్తుంది, కళ్ళు చెవులు ముక్కులు అన్ని కనపడుతూ ఉంటాయి, వింటుంది. ఏదైనా ఒక సింహమో పులియో ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని తింటానికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అది, ఆ కాళ్ళు చేతులు అన్ని లోపలికి తీసుకుంటుంది, తలకాయ కూడా లోపలికి పోతుంది. చూసారా ఎప్పుడన్నా, అది ఒక రాయిలాగా ఉంటుంది, కదలను కూడా కదలను. అప్పుడు అది ఏమొస్తుంది, మృగం వచ్చి చూస్తుంది ఇదేం తినేదానిలాగా లేదే అని చెప్పి వదిలిపెట్టిపోతుంది. అది పోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా, అప్పా పోయిందిరా అని చెప్పి చిన్నగా కాళ్ళు చేతులు తల బయట తీసుకొస్తుంది బయట. ఆ సమయంలో అది లోపలికి తీసుకోలేదనుకోండి ఏమవుతుంది, ఆ వచ్చిన మృగం దీన్ని తినేస్తుంది, చచ్చిపోతుంది. ఉదాహరణ చూడండి, ఎంత చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఎప్పటికీ మర్చిపోలేము మనం. మనం చూస్తే తాబేలు ఉదాహరణ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా మన ఇంద్రియాలు, ఈ కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ కూడా మనం బయటకు ఉపయోగిస్తున్నంతసేపు ఈ విషయాలనే మృగాలు ఉన్నాయి చూసారా, ఇవి మనల్ని బాధిస్తాయి, మనల్ని కష్టపెడతాయి. ఆ విషయాలనే మృగాలు తిరుగుతున్నంతసేపు మనం ఏం చేయాలి, మనం వాటి జోలికి పోకూడదు, మనం వెనక్కి లాక్కోవాలి మన ఇంద్రియాలని. ఒక వ్యక్తికి చాలా ధనం ఉన్నది, ఆ ధనం ఉన్న వ్యక్తి ధనవంతుడు అంటాం, ఆ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది ఎంత ధనం ఉన్నది అని. ఆ ధనం ఉన్న వ్యక్తి ఒక కాపలాదారుణ్ణి పెట్టుకుంటాడు, కాపలా కాసేవాడిని. ఆ కాపలా కాసేవాడు ఏం చేయాలి, ఈ ధనవంతుణ్ణి, ఈ ధనాన్ని, ఆ ఇంటిని కాపాడుతూ ఉండాలి. ఆ కాపలాదారుణ్ణి గనక వాణ్ణి ఎవరైనా వచ్చి షూట్ చేస్తే కష్టం. కాపలాదారుడు తన్ను తాను రక్షించు, యజమాని రక్షించాలి. కాపలాదారుడికే రక్షణ లేకపోతే ఇంకా ఆయనే రక్షిస్తాడు యజమానిని. కనుక ఇప్పుడు మన జ్ఞానం అనేటటువంటిది స్వామి, లోపల జ్ఞానం అనేటటువంటిది యజమాని లాంటిది. ఈ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా మనం రక్షించాలి. ఆ విషయాలు అనేటటువంటి చోరుల నుంచి దొంగల నుంచి మనం రక్షించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు మనకు రక్షక భటులు లాంటి వాళ్ళు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా రక్షక భటులు లాంటి వాళ్ళు. మనల్ని రక్షించుకోవాలి, మన జ్ఞానాన్ని మనం రక్షించుకోవాలి, జ్ఞాన ధనాన్ని రక్షించుకోవాలి. లేకపోతే ఈ ఇంద్రియాలు మనస్సు అన్నీ కూడా బయట వాళ్ళతో స్నేహం చేసి, ఈ కాపలదారులు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలుసా, బయట వాళ్ళతో స్నేహం చేసి యజమానినే అంతం చేస్తారు. వింటున్నాం కదా ఆ కథలన్నీ. ఎందుకని, ఈ కాపలాదారుడే బయట వాడితో స్నేహం చేశాడు, చేసి ఇద్దరు కలిసి వీడిని హతం చేశారు. అదేవిధంగా మన మనస్సు, ఇంద్రియాలు జ్ఞానాన్ని రక్షించవలసినవి. జ్ఞానాన్ని రక్షించకుండా ఇవి గనక బయటికి పోయి బయట విషయాలతో, బయట విషయాలతో అంటే ఏమిటి, ఆ వస్తువులు, ఈ వస్తువులు, ఆ శబ్దాలు, ఈ శబ్దాలు వీటితో పాటే పోయిందనుకో, ఏం చేస్తాయి, ఆ బయట విషయాలు, ఈ ఇంద్రియాలు అందరూ కలిసి వచ్చి జ్ఞానాన్ని నాశనం చేస్తాయి, ఉన్న జ్ఞానం కూడా పోతుంది. అందుకని మన ఇంద్రియాలు ఎప్పుడూ కూడా బయట చెడు విషయాలతో స్నేహం చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలు, ఆ చెడు విషయాలు అన్నీ కలిసి మనకున్న బుద్ధి వివేకాన్ని పోగొట్టి ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొడతాయి. పోయినప్పుడే మనుషులు వివేకం లేకుండా ప్రవర్తిస్తుంటారు. చూడండి, కారణం ఇంద్రియాలు ఎప్పుడు బయటికి వెళుతూ ఉంటాయి, వాటికి అదే పని. ఇంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంద్రియాలను. ఎవరైనా వస్తారు ఇంటికి రాగానే, ఇప్పుడేముంది క్లాస్కి వెళ్ళేది వేళ అంటారు. ఇవాళ మేము వచ్చాం కదా కాసేపు కూర్చో అంటారు. కాసేపు ఎందుకు కూర్చోవడం, వస్తే నువ్వు కూడా రా, క్లాస్ కానీ తీసుకురావాలి మనం. అలా చేయకుండా వాళ్ళతో పాటే కూర్చొని ముందు ఒక ఆటో వేసుకుని వాళ్ళని కూడా ఎక్కించుకొస్తే సరిపోతుంది. అట్లా చేయకుండా మనం ఏం చేస్తా ఉండే, వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళితే బాగుండదు అని చెప్పి వాళ్ళతోనే కూర్చున్నామంటే ఏమైంది, మనం జ్ఞానము పొందలేము. వాళ్ళు చెప్పే లోకాభిరామణం అంతా వింటూ మనకున్న బుద్ధి వివేకంగా ఉన్నది కూడా పోతుంది. ఇది మనం చేసుకునే పని. కనుక అందరూ ఎట్లా తీసుకొని రారు స్టూడెంట్స్ని, చుట్టాలు రాగానే ఇళ్లలోనే కూర్చుంటారు. కొంతమంది స్టూడెంట్స్ తీసుకొని వస్తారు, మంచిది. అట్లా లేకపోతే ఏముందంటే ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు, రోజు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, సరిగ్గా క్లాసు టైంకి వస్తారు. ఎన్నిసార్లని క్లాసు మానేస్తాం, ఇదే రొటీన్ అయిపోతుంది. అందులో సాటర్డే, శనివారం అంటే ఎవరో ఒకళ్ళు వస్తుంటారండి చూడటానికి, క్లాసుకి ఎట్లా వస్తాం అని చెప్పి ఎన్నిసార్లు క్లాసు మానేస్తావు వాళ్ళందరి కోసం నువ్వు. ఇంకా మనకు జ్ఞానం వచ్చేది ఎప్పుడు, వినేది ఎప్పుడు, మోక్షం పొందేది ఎప్పుడు? ఈ గెస్ట్లకు అంతే ఉండదు కదా, వస్తూనే ఉంటారు. కనుక చాలా కష్టం. అందుకని మన ఇంద్రియాలు అటువైపు పోకుండా వాటిని తీసుకొని రావాలి. ఎక్కడికి లాగాలి, జ్ఞానం వైపుకి. ఈ యజమానిని, జ్ఞానాన్ని రక్షించాలి మనం. యదా చూడండి, కూర్మ అంగాని ఇవ, కూర్మ అంటే తాబేలు, అంగాని అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముఖం అంతా కూడా. ముఖంలో చెవులు, శబ్దం ఇవన్నీ ఉన్నాయి కదా, కళ్ళు అన్ని, కాళ్ళు, చేతులు, ముఖంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు అని అర్థం. చేతులు కాళ్ళేమో కర్మ ఇంద్రియాలు, ముఖంలో ఉన్నటువంటి ఈ కళ్ళు చెవులు ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు. అట్లా పోల్చుకోవాలి. ఇక్కడ తాబేలు, కూర్మ, అంగాని అవయవాల వలె అయం పురుష అని రాసుకోవాలి మనం. ఈ పురుషుడు తాబేలు తన యొక్క అవయవాలను ఎలాగైతే సంహరతే అంటే వెనక్కి తీసుకుంటుందో, సంహరతే అంటే సంహరించడం కాదు, ఉపసంహరతే అంటే వెనక్కి తీసుకుంటుందో, ఆ విధంగా అయం పురుష, ఈ వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు, భగవద్గీత చదివే విద్యార్థి అని అర్థం. అయం పురుష అంటే మోక్షాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి, మోక్షాన్ని ఆశించే వ్యక్తి, మోక్షాన్ని పొందాలనుకునేటటువంటి సాధకుడు అయం పురుష. అయం అని మాత్రమే ఉంది, ఛాయం, ఛాయం అంటే ఛాయ్ ఛాయ్ అంటారు హిందీలో, అది కాదు ఇక్కడ. చ అయం, అయం అంటే ఈ, ఈ అంటే ఈ పురుషుడు. తాబేలు తన అవయవాలని లోపలికి తీసుకున్నట్లుగానే ఈ పురుషుడు, మోక్ష సాధకుడు ఏం చెయ్యాలి, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సంహరతే సర్వశః ఉపసంహరతే. ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి, ఇంద్రియాణి అంటే కళ్ళు, ముక్కు, చెవులు, శబ్దాలను వినడం, కళ్ళు ఆ విషయాన్ని విషయాలు చూడడం, ఎవరొచ్చారా, ఎవరెవరు ఉన్నారా, ఇంకా ఏం చేస్తున్నారా, కళ్ళు ఏదైనా శబ్దం వస్తే ఎక్కడి నుంచి వస్తున్నది అని చూడడం, ఈ చెవులు వాసన వస్తుంటే ఏదో వండుతున్నారు కింద, ఎక్కడికి పోతుంది మనసు కాసేపు, ఇట్లా రుచి కోసము, వీటి కోసం మనసు పరిగెడుతూ ఉంటుంది. ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి, బయటకు పరిగెడుతూ ఉంటాయి ఇంద్రియాణి. ఇంద్రియార్థేభ్య వాటి వాటి విషయాల కోసం చెవులేమో శబ్దం కోసం పరిగెడుతూ ఉంటాయి, కళ్ళేమో రూపాన్ని చూడటానికి పరిగెడుతూ ఉంటాయి, ఏం జరుగుతున్నదో అని చూడటానికి పరిగెడుతూ ఉంటాయి, ముఖ్యమో ఏం వాసన చూద్దామా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఈ వాసన ఏం పిండి వంట అయి ఉంటుంది ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు ముక్కు చూస్తుంది కదా వాసన, ఆలోచిస్తుంది ఏం పిండి వంట అని, దాని రుచి ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంది. ఇలా అన్నమాట ఇంద్రియ అర్థ మీన్స్ వాటి వాటి విషయాలు. ఇంద్రియ అర్థేభ్య అంటే వాటి విషయముల నుండి, ఇంద్రియాలను వాటి విషయముల నుండి అంటే చెవులు శబ్దాన్ని నుంచి, కళ్ళు రూపాన్ని నుంచి, ముక్కు వాసన నుంచి, నాలుక రుచి నుంచి, స్పర్శ విషయాల గురించి ఎప్పుడైతే వెనకకి తీసుకుంటాడో అది అర్థం. చూసారా ఎంత కష్టమో, చాలా కష్టం. అలా చేయగలిగితే, నిగ్రహం చేయగలిగితే, ఉపసంహరణం అంటే ఏమిటి, నిగ్రహించడం, వాటిని వాటిగా వదిలిపెట్టకుండా నిగ్రహించడం. ఎప్పుడెప్పుడు నిగ్రహించాలి, మనకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడని అనారోగ్యమైనటువంటి భౌతికమైనటువంటివి, మనలో రాగద్వేషాలను పెంపొందించే విషయాల మీద పోకూడదు. మంచి విషయాలకి పోవచ్చు, మంచి విషయాలు చూడొచ్చు, మంచి విషయాలు వినవచ్చు, మంచివి తినొచ్చు, మంచి వాసన చూడొచ్చు, చెడు కనవద్దు, చెడు వినవద్దు అన్నారు. చూసారా చెడు కనవద్దు, చూడద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, మంచిది మాట్లాడు, మంచివి విను, మంచివి చూడు అన్నారు. ఆ సాబీలు ఏం చేస్తుంది, ఆ చెడు అన్ని ఉన్నప్పుడు, మృగాలు వచ్చినప్పుడు లోపలికి పోతుంది, మృగాలు లేనప్పుడు, చెడు లేనప్పుడు ఏమవుతుంది, బయటికి తీసుకొస్తుంది. మనం కూడా అలా చెయ్యాలి. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః, డాన్స్ చేసినట్టు చేయాల్సి వస్తున్నది, నేను చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః యదా కూర్మ అంగాని ఇవ తాబేలి యొక్క అవయవాల వలె వెనుకకు తీసుకుంటాడో ఉపసంహరతే సత్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అటువంటి సాధకుడు ప్రజ్ఞను పొందాడు అని అర్థం. అటువంటి అతడే జ్ఞాని, అతడే నిజమైన స్థిర ప్రజ్ఞుడు. సత్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత కదా, ఆ సమయమునందు అప్పుడు ప్రజ్ఞ అతని యొక్క జ్ఞానము, ప్రజ్ఞ అంటే ఆత్మజ్ఞానము, ప్రతిష్ఠిత సుప్రతిష్ఠితము, స్థిరమైనటువంటిది అని అర్థం. తర్వాత శ్లోకం విషయాది నివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ శ్లోకాలన్నీ కూడా చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈ శ్లోకం ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ తెలుసా, మనకు సందేహం వస్తుంది విషయాలని అనుభవించకుండా ఉండడం అంటే, ఆహారం తీసుకోకుండా విషయాలను అనుభవించకుండా అంటే చాలామంది కోమాలోకి వెళ్ళిపోతారు. చూసారా మూర్ఛ వచ్చినప్పుడు, కోమాలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే జ్వరం వస్తుంది ఒక వ్యక్తికి, తీవ్రమైన జ్వరం వస్తుంది, అస్వస్థత వస్తుంది, అప్పుడు ఆ వ్యక్తి ఏం తినలేడు కదా, ఏం తినడు కదా, తినడానికి లేదు కదా. అదేవిధంగా మూర్ఛ వచ్చిన వ్యక్తి కూడా ఏమి అనుభవించడు కదా, ఇంద్రియాలని విషయాలని ఏమి అనుభవించడు కదా. మరి వాళ్ళకి ఈ అనుభవించని వాడికి ఏమిటి తేడా? జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏది అనుభవించడు, సుఖాలు భోగాలు ఏమి అనుభవించడు. ఈ జ్ఞాని కూడా అనుభవించడం లేదు అంతే కదా. ఈ జ్ఞాని ఇంద్రియాలనేమో నిగ్రహించాడు, ఏమి అనుభవించడం లేదు. ఆ వ్యక్తిలో వాళ్ళు కూడా వ్యాధి వల్లనో లేకపోతే సమాధి స్థితిలో ఉన్నప్పుడో, అంటే ధ్యానంలోకి వెళ్ళిపోతే కళ్ళు ఏం చూడలేదు కదండి, ఏమి చూడలేదు, మనస్సును నిగ్రహించేశాను, విషయాలు ఏం వినడం లేదు, నేను ఇప్పుడు మనస్సు కళ్ళు చెవులు ముక్కు స్పర్శ కూడా లేదు, అన్నీ నిగ్రహించేశాను. సమాధిలోకి వచ్చిన వాడు నిగ్రహించాడు, వ్యాధి వచ్చిన వాడు నిగ్రహించేశాడు. నిగ్రహం అంటే ఏముంది, తినడానికి లేదు, చూడటానికి లేదు, అన్ని మంచం దగ్గరే ఉన్నాడు గనక ఏమీ లేదు, వాడికి కూడా అనుభవం లేదు. మూర్ఛ వచ్చిన వాడికి కూడా ఏమీ అనుభవాలు లేవు. ఏమిటి తేడా? ఈ జ్ఞాని అనుభవించడం లేదు, మూర్ఛ వచ్చిన వాడు, రోగి అయిన వాడు, సమాధిలో ఉన్నవాడు అనుభవించడం లేదు. ఏమిటండి తేడా అంటే, ఈ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఈ జ్ఞానిలో వాసనలతో సహా పోయినాయి, ఈ యొక్క మూర్ఛ పొందిన వ్యక్తికి, రోగి అయిన వాడికి, వృద్ధుడైపోయిన వాడికి కూడా దేని మీద ఆశ ఉండదు కదా. 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం తింటాడు, పళ్ళే లేవు, ఏం అనుభవిస్తాడు, కళ్ళు పనిచేయడం లేదు, చెవులు పనిచేయడం లేదు, ఏం అనుభవిస్తాడు. బాగా ముసలితనం వచ్చిన వ్యక్తి ఏమనుభవిస్తాడు, వాళ్ళు ఏం అనుభవించడం లేదు కదా. అంటే వాళ్ళల్లో వాసనలు ఉంటాయి, ఇంకా ఆ వాసనలు ఉంటాయి, కానీ ఇతనిలో వాసనలు ఉండవు. అవన్నీ ఊరికే అణిగి ఉన్నాయి, కానీ నిజంగా అవన్నీ దొరికితే, వీలైతే అనుభవిస్తారు. కానీ ఈ వ్యక్తి ఆ వాసననే లేవు. రసం అంటే ఇక్కడ వాసన అని అర్థం. అదే చూడండి, ఇప్పుడు రసవర్జ్యం, రసం అంటే వాసన, అంటే మన ఇంట్లో చేసే రసం కాదు, రసం అంటే ఆ వ్యక్తిలో ఇంకా లోపల అది అనుభవించాలనేటువంటి తాపత్రయం ఎక్కడో ఉంటుందే, అదే వాసన. లోపల లోపల ఆ విషయం అనుభవించాలనే తాపత్రయం ఉంటుంది, కానీ రోగం వల్లనో, మూర్ఛ వల్లనో, సమాధి వల్లనో అనుభవించడం వల్ల, కానీ లోపల వాసన ఉన్నది. వీళ్ళందరికి ఏం చేస్తాయట, ఆ వాసనని మాత్రం వదిలిపెట్టి, రసవర్జ్యం వాసనని మాత్రం ఉంచి, విషయాహ వినివర్తంతే నిరాహారస్య, ఒక వ్యక్తి ఆహారం తీసుకోవడం లేదు, నిరాహారస్య అంటే ఆహారం తీసుకోవడం లేదు అనుకోండి. ఒక వ్యక్తి ఏమిటి, తినకూడదు అన్నారు డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏమన్నారు, తినకూడదు అన్నారు, నిరాహారి అన్నారు, ఆహారం తీసుకోవద్దు నాయన నీ కొద్ది రోజులు అన్నాడు. వాడికి ఎప్పుడు తిందామా, ఎప్పుడు తిందామా, అయ్యో అనేటట్టు వాసన ఉంటూనే ఉంటుంది, రసం ఆ వాసన. ఎందుకని అంటే, ఇప్పుడు ప్రస్తుతం తినొద్దన్నారు నన్ను, అందువల్ల, కానీ వాసన లోపల ఉందా లేదా. అందుకని నిరాహారస్య అంటే నిరాహారం, ఆహారం తీసుకోని వ్యక్తికి ఏమవుతుందిట, రసవర్జ్యం, వాడిలో ఆ వాసనని వదిలి మాత్రం ఉంచి, విషయాహ వినివర్తంతే, ఆ పదార్థాలు మాత్రం, ఆ శబ్దాలు రూపాలు మాత్రం వినివర్తంతే. మనకు బాగా అర్థం కావాలంటే, ఒక వ్యక్తి డయాబెటీస్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాడు, రిసెప్షన్కి వెళ్ళాడు, గులాబ్ జామ్ వేశారు, గులాబ్ జాము లేకపోతే ఏదో ఒక స్వీట్ అన్నీ వేసినప్పుడు చూస్తాడు, ఓకే డాక్టర్ గారు తినొద్దన్నారు కదా, తినను, అది ఉన్నది కానీ తినలేడు, లోపల వాసన ఉంది, తినాలని ఉంది, నిరాహారహ ఇక్కడ తినడం లేదు కానీ వాసన మాత్రం ఉంది. విషయాహ వినివర్తంతే, గులాబ్ జామ్ అవన్నీ కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది, వినివర్తంతే అవి అట్లాగే పోతాయి, వినివరుతుంది. కానీ వీడిలో వాసన మాత్రం పోగొట్టలేకపోయినాడు. డాక్టర్ గారు పోగొట్టలేడు, వాడే పోగొట్టుకోలేదు. అది మాత్రం అట్లాగే ఉంటుంది. నిరాహార అంటే గులాబ్ జామ్ తినకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకురా తినలేదంటే మధుమేహం ఉంది కదా, డయాబెటీస్ ఉంది కదా, డాక్టర్ గారు తినొద్దన్నారు కదా అన్నాడు. నీకు తినాలని ఉందే అన్నాడు. నాకు తినాలని ఉంది, అది వాసన. అంటే వాసన మాత్రం ఉంటుంది లోపల, విషయాలు మాత్రం వెళ్ళిపోతాయి. తినడానికి లేక, తినడానికి ఆస్కారం లేకపోవడం వల్ల అవి వెళ్ళిపోతాయే. కానీ ఇతనిలో వాసన ఉన్నదా లేదా? ఉంది. అది ఈ రసమధ్యం అనేది మొదటి లైన్తో చేర్చుకోవాలి. ఎలా అంటే నిరాహారస్య దేహిన అంటే ఆ వ్యక్తికి అని అర్థం. దేహిన అంటే ఆ వ్యక్తి ఎవరైతే నిరాహారుడిగా ఉన్నాడో. నిరాహారం అంటే ఇక్కడ ఓకే ఆహారం మాత్రమే కాదు, శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ తీసుకోవచ్చు. ఏదైనా మనం వ్రతం చేస్తున్నప్పుడు కూడా మౌన వ్రతం చేస్తుంటారు కదా కొంతమంది, మౌనంగా ఉంటాం. వాగింద్రియాన్ని మనం ఉపయోగించకూడదు అంతే కదా. శబ్ద ఇంద్రియం, ఆ శబ్దం మాట్లాడకూడదు కాసేపు. లోపల మాట్లాడాలని ఒకటే తాపత్రయం, వాసన. కానీ వాగింద్రియం సైలెంట్గా ఉంది. ఇప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు ఈ వ్రతం అయిపోతుందా? అదేవిధంగా కొంతమంది ఏదైనా నోములు చేస్తున్నప్పుడు, వ్రతాలు చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు అందరు తింటూ ఉంటారు, వీడు మాత్రం ఏం చేస్తుంటాడు? చూస్తుంటాడు. విషయాహ వినివర్త అంతే. కానీ నా ఉపవాసం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తింటానా అని తాపత్రయం ఉంటుంది లోపల. చూసారా, దాన్ని రసవర్జ్యం. వీడిలో రసాన్ని మాత్రం వదిలిపెట్టి ఆ విషయాలు మాత్రం పోతాయి. ఆ విషయాలు మళ్ళీ వచ్చినప్పుడు వీడికి ఆ రసం అనేది వాసన బయటకు వస్తుంది, మళ్ళీ అనుభవిస్తాడు. అజ్ఞానుల్లో అయితే అలా జరుగుతుంది, కానీ జ్ఞానిలో అయితే చూడండి తర్వాతది. రస అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది మంచిది కాదు అన్నప్పుడు ఇది మనకు అనారోగ్యం, ఈ ఆహారం కానీ ఈ పదార్థాలు, ఈ వస్తువులు, ఈ శబ్దాలు, విషయాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ అనాత్మ ప్రపంచంలోకి మనల్ని లాగేస్తూ ఉంటాయి అనవసరం అని అనిపించినప్పుడు వాడిలో వాసనలు కూడా పోతాయట. ఎప్పుడు పోతాయి? పరం దృష్ట్వా, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు మాత్రమే. పరం దృష్ట్వా రస అపి అస్య, ఆ జ్ఞాని యొక్క ఆ వాసనలతో సహా అవి వెళ్ళిపోతాయి. వాసనలు మిగల్సో లోపల, ఆ శబ్దాలు విషయాలు, ఇవి చూడాలి, అవి వినాలి, ఇవి తినాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని కోరిక, వీటన్నిటి మీద వాసనలతో సహా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే పరం అంటే ఆత్మని దృష్ట్వా తెలుసుకున్న తర్వాత అతనికి ఆ వాసన కూడా ఉండదు. చాలా ముఖ్యమైన శ్లోకం. రసం రస అపి అస్య, అస్య పురుషస్య, ఆ వ్యక్తి యొక్క, ఏ వ్యక్తి అయితే జ్ఞాన సాధనలో ఉన్నాడో, జ్ఞానాన్ని పొందడానికి నిశ్చయంగా, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, చిత్తప్రజ్ఞుడికి అది లక్షణం, వాసనలు కూడా లేవు అతనిలో. సాధకుడికి ఏం చేయాలి? ఇప్పుడు నేను ప్రయత్నం చేయాలి, నాలో కూడా వాసనలు మిగలకూడదు, అటువంటి వాసనలు వాటి మీద తాపత్రయం ఉండకూడదు అని చెప్పి నేను సాధన చెయ్యాలి. అస్యే రస అపి నివర్తతే, వెళ్ళిపోతుంది. రస అంటే వాసనతో సహా, ఇంకా దాని మీద ఆ భోగాన్ని అనుభవించాలి అనే కోరిక కూడా ఉండదు. దాని అనాత్మ మిథ్య, దాని మీద ఏం కోరిక ఉంటుంది? తుచ్చం. అనుభవించినంతసేపు ఆనందంగా ఉంటుంది, తర్వాత కష్టాలు. తిన్న తర్వాత బాగానే ఉంది, తినేటప్పుడు బాగుంటుంది, ఆహా స్వీట్ ఎంత బాగుంది అంటాడు. తిన్న తర్వాత షుగర్ ఎట్లా పెగిరిపోతుంది, ఎన్ని కష్టం, ఎంత కష్టం వస్తుంది మనిషికి. కనుక ఈ వ్యక్తికి వాటి మీద ఇంకా తాపత్రయం కూడా ఉండదు, వాసన కూడా ఉండదు. నివర్తతే ఎప్పుడు? జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రమే. ఏ భోగాల మీద కూడా మనిషికి ఆశ ఉండదు, కోరిక ఉండదు. అట్లయితే కోరికలు లేకపోతే ఏంది, ఎట్లా ఉంటాం ప్రపంచంలో? కోరికలంటే అధార్మికమైనటువంటివి, అనైతికమైనటువంటి కోరికలు, హానికరమైనటువంటి కోరికలు, మనిషి యొక్క వివేకాన్ని పతనం చేసేటటువంటి కోరికలు, మనిషి యొక్క జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి కోరికలు అవన్నీ పోతాయి. జ్ఞానానికి మంచివి, శుభమైనటువంటివి అవన్నీ ఉండొచ్చు, ఆ కోరికల్లో తప్పు లేదు. ధార్మికమైనటువంటివి, శాస్త్రంలో అనుమతి ఇచ్చినటువంటి కోరికలు పర్మిటెడ్. శాస్త్రానికి విరుద్ధమైనటువంటి ఏమిటో, ఇప్పుడు టీవీ ఉంది చూసారా, టీవీలో ఒకటి రెండు ప్రోగ్రాములు ముఖ్యమైనవి చూడరా అని టీవీ వచ్చింది. ఇప్పుడేం చేస్తున్నారు, టీవీ ముందే కూర్చుంటారు, టీవీ ముందే అన్నం తింటారు, టీవీ ముందే అన్ని పనులు చేస్తుంటారు, టీవీ ముందే అన్ని మాట్లాడుతూ కూడా ఉంటారు, అన్ని టీవీ ముందే. దాన్ని ఏమంటారు తెలుసా, సర్ఫింగ్ అంటారు. సర్ఫింగ్ అంటే తెలుసా, అదొకటి ఉంటుంది రిమోట్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ ఉంటాయి, ఇట్లా పెట్టుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ ఛానల్ అని ఎతికేటప్పుడే నీకు గంట పడుతుంది ఏ ఛానల్లో ఏముందని. ఒకటికి రెండు కాదు మూడు రిమోట్లు పెట్టుకుంటారు, అబ్బాయికో రిమోట్, అమ్మాయికో రిమోట్, మనిషికో రిమోట్ పెట్టుకొని ఆ రిమోట్ తిప్పుకుంటూ దీన్ని సర్ఫింగ్ అంటారు. అప్పుడైతే ఒకటే ఛానల్ ఉండేది, ఢిల్లీ ఛానల్, నేషనల్ ఛానల్ ఒకటి ఉండేది. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ రా అంటే మన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని ఛానల్స్ ఉన్నాయి. మన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని ఛానల్స్ అన్నారు. ఏ ఛానల్ చూస్తావు, ప్రోగ్రామ్ చూద్దామని చెప్పి ఏ ఛానల్ పెట్టినా నీకు ఏమొస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏ ఛానల్లో ఏ ప్రోగ్రామ్ ఉందో కూడా తెలియదు. మనుషులకు పిచ్చి పెడుతుంది ఇప్పుడు. ఆ టీవీలోనే కాదు, ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చింది. అది చాలక, టీవీలో చాలక తలనొప్పి, ఫోన్లో కూడా వచ్చింది. ఒకటే రెండా మనిషికి ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు బయట పీకుతూ ఉంటే చూడండి. మనిషిని బహిర్ముఖం చేయడానికి అనేకం, అంతర్ముఖం చేయడానికి వారానికి ఒక క్లాసు, మిగతా అన్ని రోజులు బహిర్ముఖం, బాహ్యం వెళుతుంది మనసు. రసవర్జ్యం అస్యే పరం దృష్ట్వా నివర్తన. ఆ రసాన్ని కూడా పోగొట్టి ఈ యొక్క జ్ఞానికి పరం దృష్ట్వా, ఎప్పుడైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో, జ్ఞానాన్ని పొందుతాడో, అతనికి రసం కూడా వెళ్ళిపోతుంది, వాసనతో సహా వెళ్ళిపోతుంది అన్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకం. తర్వాత శ్లోకం 60. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపస్థితః ఇంద్రియాణి ప్రమాచీని హరంతి ప్రసభం మనః. హే కౌంతేయ, ఓ కుంతీపుత్ర, ఇంద్రియాణి ప్రమాధీని, మన ఇంద్రియాలు చాలా బాధ పెడుతూ ఉంటాయి. ప్రమాధీని అంటే బలమైనటువంటివి, శక్తివంతమైనటువంటివి. ప్రమాధీని మైండ్, మనస్సు అనేటటువంటి పాలనలో ఇంద్రియాలు అనేటటువంటి కవ్వం పెట్టి చిలికితే ఎట్లా ఉంటుంది, కవ్వం పెట్టి మధ్యలో చిలుకుతుంటే ఎట్లా ఉంటుందండి, అక్కడ చాలా ఒత్తిడి ఏర్పడుతుంది లోపల కదా. చిలుకుతూ ఉన్నాం అనుకోండి, మత్ అంటారు, మథనం. అదేవిధంగా మన ఇంద్రియాలు మనస్సుని చిలుకుతూ ఉంటాయి. ఏమని, సినిమాకి వెళ్ళు, షాప్కి వెళ్ళు, ఆడిసేలు. చూసింది కదా కన్ను, ఆ మనసుకి చెప్తుంది వెళ్ళిరా, మళ్ళీ ఈ ఛాన్స్ రాదు, రిడక్షన్ సేల్, కొను అని చెప్పి చెప్తుంది. ఇది మథనం అంటే ప్రమాధీని అన్నారు. లేకపోతే అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చూడు, ఇది చూడు, అది కొనుక్కో, ఇది కొనుక్కో అని చెప్పి చిరుగుతుంటే చిలుకుతూ ఉంటాయి ఇంద్రియాలు మనిషిని, మనస్సుని. అది చిలికినప్పుడు ఏమంటే, అలాగే వస్తా, దాని వెనకాల పరిగెడుతుంది. వెళ్ళంగానే లోపల అక్కడ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఉంది, వెళ్ళి తీసి తిను అంటుంది. ఎవరు, ఈ రసనేంద్రియం మనసుని చెప్తుంది, ఈరోజు తినకూడదు, లే కొంచెం ఉపవాసం, పర్వాలేదు కొంచెం తిను అంటూ, కొంచెం తింటే తప్పు లేదు. లేదులే వాళ్ళకి వచ్చి వాళ్ళకి పెట్టిన తర్వాత తినాలంటే, వాళ్ళు వచ్చినప్పుడు పెట్టచ్చు, ఏమవుతుంది కొంచెం తింటే అంటుంది. ఎవరు, ఈ నాలుక, తిను అని చెప్పి తినాలని దానికి తొందరగా మనసుకు చెప్తుంది, పోయి తీసుకొని తిను అని. అందుకని కాస్త నాట్లో వేసుకుని ఎవరు లేదు చూడకుండా తినేసు. ఇంద్రియాలు మనసును చిలుకుతుంటాయి అన్నమాట. ఇట్లా చెవులు కూడా అది విను ఇది విను అని చెప్పి మనసును చిలుకుతూ ఉంటాయి. ముక్కు కూడా అంతే, ప్రతిదీ అంతే. ఒక ఇంద్రియమా రెండు ఇంద్రియాల అబ్బా ఎవరిని యతతః అపి ఈ ఇంద్రియాలన్నిటి నుంచి నిగ్రహం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని కూడా యతతః అపి పురుషస్య విపస్థితః అన్నారు. విపస్థితః అంటే విశేషేణ పస్థితః అంటే వివేకవంతుణ్ణి కూడా ఆధ్యాత్మికలో సాధనలో ఉంటూ అన్ని అభ్యాసం చేస్తూ రోజు నిష్ఠా నియమాలు ఆచరించే వ్యక్తిని ఈ ఇంద్రియాలన్నీ వాడి మనస్సుని మధిస్తూ ఉంటాయి. మామూలు వాళ్ళ సంగతి చెప్పాల, వివేకవంతుడికి సాధన చేస్తున్న వ్యక్తికి ఇట్లా ఉంటే మామూలు వ్యక్తుల గురించి చెప్పాలా? నియమం నిష్ట అన్నీ ఉన్న వ్యక్తికే మనస్సు ఇంద్రియాలన్నీ పరిగెడుతూ ఉంటాయి. నియమం నిష్ట నిగ్రహం లేని వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? ఇంకా సీతాదేవి రాముని వారి పక్కనుంటే ఆయన బ్రహ్మస్వరూపం, ఆయన పక్కనే ఉంటే బంగారు జింక మీద ఎందుకండి ఆవిడకి మనస్సు? బంగారు జింక, ఆ జింకను తెచ్చి పెడతావా నాకు అని అడుగుతుంది. రాముల వారే పక్కన ఉన్నప్పుడు బ్రహ్మానంద స్వరూపం, ఆ బంగారు జింక ఎందుకు నీకంటే పోయింది మనస్సు, పోబట్టే కదా ఎన్ని ప్రమాదాలకు దారి తీసింది. ఆ జింకకు ఆశపడటం వల్ల ఎన్ని పోగొట్టుకుంది, రాముల వారితోనే ఎడబాటు ఏర్పడింది కదా. కనుక ఎంతటి వాళ్ళకైనా కూడా విశ్వామిత్రుడు అంతటి వాడు తపస్సు చేసి ఏమైనాడు, ఎంతమంది మహర్షులు పెద్ద పెద్ద తపస్సు చేసే వాళ్ళకే పెద్ద పెద్ద సాధనలు చేసేవాళ్ళే బలహీనులు అందరూ. మామూలు వాళ్ళ సంగతి చెప్పాలా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. విపస్థితః పురుషస్య యతతః అపి ఎంతో ప్రయత్నం చేస్తూ ఇంద్రియాలను నిగ్రహిస్తూ సాధన చేస్తున్నటువంటి జ్ఞానుల్ని ఈ ఇంద్రియాలు లాగేస్తూ ఉంటాయి బలవంతంగా. ఇంద్రియాణి ప్రమాధీని, బలవంతమైనటువంటి అంటే శక్తివంతమైనటువంటి ఇంద్రియాలు హరంతి ప్రసభం మనః, మనస్సుని హరించేస్తూ ఉంటాయి, బయటికి లాగేస్తూ ఉంటాయి మనస్సుని. ప్రసభం బలాత్కారంగా హరంతి, బలాత్కారంగా ఈ ఇంద్రియాలు వస్తువుల వైపుకు ఆకర్షిస్తూ మనస్సుని బయటికి లాగేస్తాయి అన్నారు. బయటకి లాగుతాయి మనస్సుని అన్నారు. ప్రయత్నం చేస్తున్న వాడిని, ఇంకా ప్రయత్నం చేయని వాడి సంగతి చెప్పాలా? ఇంద్రియాలను నిగ్రహించిన వ్యక్తికే ఇంద్రియాల నిగ్రహంలో ఉండవు ఒక్కొక్కసారి. మామూలు వ్యక్తుల సంగతి చెప్పాలా? వెంటనే పడిపోతారు, మాయ జాలంలో పడిపోతారు అన్నారు. అందుకని పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో సాధన చేసి తపస్సులు చేసి నిగ్రహాలు చేసిన వాళ్లే ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడు టక్కన జారి పడిపోతారు. చూసారా, అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. హే కౌంతేయ, విపస్థితః పురుషస్య అపి యతతః అపి, యతతః అంటే ఎంతో ప్రయత్నంతో ఇంద్రియాలను నిగ్రహిస్తున్నాడు. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు అని చెప్పి మనస్సును ఇంద్రియాలను నిగ్రహించిన వ్యక్తినే ఇంద్రియాలు టైం ఎదురుచూస్తుంటాయి అన్నమాట. ఎప్పుడెప్పుడు దొంగలు చూసారా, ఎప్పుడు ఇంట్లో పడదామా అని చెప్పి చూస్తూ ఉంటారు. రాజ్యంలో కూడా దొంగలు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎప్పుడైతే మనం ఏమర్పాటుగా ఉంటామో అప్పుడు దొంగలు పడతారు. అందుకని వాడు బాగా మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు వస్తాడు దొంగవాడు. చూసారా, వచ్చి అన్ని తీసుకుపోతారు. ఒక ఆవిడ టీవీ చూస్తున్నారట, ఏదో క్రికెట్ మ్యాచ్ ఏదో చూస్తూ ఉంటే, ఆ టీవీ చూస్తున్నప్పుడు దొంగవాడు వచ్చాడు, బీరువా తీశాడు, అన్ని ఎత్తుకుపోయినా కూడా వీళ్ళకి తెలియలే. పట్టపగలు, రాత్రిపూట కాదు, పట్టపగలు. అంటే ఏమైంది, ఇంద్రియాలన్నీ కూడా ఆ టీవీ మీదనే కేంద్రీకరింపబడి మనస్సు దొంగవాడు వచ్చింది కూడా తెలియలే. అదేవిధంగా మనం కూడా ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా మనస్సు ఇంద్రియాల పరిగెడితే మనం కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేము. జ్ఞానం అనే రత్నం అపహరింపబడుతుంది. యతతోషపి కౌంతేయ విపస్థితః పురుషస్య అపి ప్రమాధీని ఇంద్రియాన్ని హరంతి ప్రసభం మనః, మనస్సు మనస్సుని బయటికి లాగేస్తాయిట ఇంద్రియాలు. అంత పవర్ఫుల్ట ఇంద్రియాలు, బయట చూస్తున్నాయి కదా, రా కొను తీర కొను, కొన్నదాకా వదిలిపెట్టదు. ఉన్నది కదే ఆ డిజైన్ నీకు ఉన్నది కదా అంటే, ఉంటే ఏమండి మళ్ళీ, అది పాతబడిపోయింది కదా, ఇప్పుడు క్రొత్తది కొంటానంటే. అది మనస్సుని లాగేస్తుందన్నమాట. ఒకటే రెండే, శబ్ద విషయాలు, రూప విషయాలు, వాసన విషయాలు, రుచి విషయాలు, స్పర్శ విషయాలు, ఒకటి కాదు రెండు కాదు. ఎంత కోరిక చూసారా మనస్సుకి. కనుక ఏం చేయాలి ఇప్పుడు, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాం. సరేనండి, ఇంద్రియాలు మనస్సుని బయటికి లాగుతాయి, బయటికి లాగితే మనస్సుని మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము అని అన్నారు. సర్వాణి తాని ఇంద్రియాణి సంయమ్య, ఆ ఇంద్రియాలన్నింటినీ, ఈ ఇంద్రియాలన్నింటినీ కనుక మనం సంయమనం చేస్తే, ఇది శబ్దేంద్రియం, శబ్ద ఇంద్రియ శబ్ద విషయ, ఈ ఇంద్రియాలన్నింటినీ మనస్సుని బయటికి లాగకుండా మనస్సుని నిలిపి ఇంద్రియాలు కూడా మనస్సు చెప్పినట్లుగానే వింటే, నియమించామనుకోండి, నిగ్రహించాం, నిగ్రహించిన తర్వాత ఏం చేయాలి, నిగ్రహించిన తర్వాత ఏం చేయాలి, ఇంద్రియాలు ఏమీ చూడకుండా కళ్ళు మూసుకొని శబ్దాలు వినకుండా ఇవన్నీ నిగ్రహించాం, అన్ని తలుపులు వేసాం, అన్ని వేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనసు పనిచేయడం లేదు, ఏం చేయమంటారన్నాడు. పిచ్చుక్కుతుంది మనిషికి, అది చూడకూడదు, ఇది తినకూడదు, అక్కడికి పోకూడదు, ఇక్కడికి పోకూడదు అంటే పిచ్చెక్కదండి మనిషికి. కృష్ణ పరమాత్మ అంటున్నాడు పిచ్చెక్కదు, ఏమి చేయకపోతే పిచ్చెక్కుతుంది. ఇవన్నీ నిగ్రహించిన తర్వాత ఏం చేయాలో తెలుసా నువ్వు, మత్పరహ, నన్నే తలుచుకో అన్నాడు, నన్నే తలుచుకో అన్నాడు. ఊరికి ఇంద్రియాలు మాత్రం నిగ్రహించి కూర్చొని ఏం చేయాలి అర్థం కావడం లేదండి అన్నాడు. ఏం చేయాలి అర్థం కావడం లేదు ఏమిటండి, భగవంతుణ్ణి స్మరించు, భగవంతుణ్ణి ధ్యానించు, భగవంతుడే సర్వస్వం అని చెప్పి నువ్వు మనస్సుని నాకు ఇచ్చేయాలి అన్నాడు. బయట నుంచి నిగ్రహించిన తర్వాత ఏం సాధన చేయాలో తెలియకపోతే కష్టం. లేక నిగ్రహించిన తర్వాత ఏం చేయాలి, దేనికి అంటే మత్పరహ. మత్పరహ అంటే రెండు అర్థాలు, శ్రీకృష్ణ పరమాత్మ సగుణ రూపాన్ని ధ్యానించు అని ఒక అర్థం, నా స్వరూపమునే ధ్యానించు, నన్నే నమ్ముకో, నా కొరకే నువ్వు సర్వస్వం, అన్నీ నేనే అని భావించు అన్నాడు ఒక అర్థం. మత్పరహ అంటే ఆత్మధ్యాన పరహ, నిధిధ్యాసన పరహ అని అర్థం. ఆత్మనే ధ్యానించు, ఆత్మయందే మనస్సును నిలుపు, ఇంద్రియాలని నిలిపి మనస్సు ఆత్మ మీదనే కేంద్రీకరించు. ఆత్మ విషయం తెలియకపోతే ఈశ్వరుణ్ణి సగుణ రూపంగా స్మరించు. ఆత్మ విషయం జ్ఞానం తెలిస్తే, తెలిస్తే ఏంటి, 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా ఏం చెప్పాను, ఈ అధ్యాయం చదివాము కదా, 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా ఆత్మస్వరూపాన్ని చెప్పాం కదా, నిత్య సత్య ముక్త ఆత్మ అప్రమేయ సర్వగత, దాని మీద ధ్యానించి ఇంద్రియాలు మనస్సు నిగ్రహించిన తర్వాత తాని సర్వాణి సంయమ్య అవన్నీ నిగ్రహించి యుక్త యుక్తుడివయ్యి, యుక్త అంటే వాడిని నిగ్రహించిన వాడివై, ఇంద్రియాలన్నింటినీ స్వాధీనం చేసుకొని నిగ్రహించి సర్వాణి తాని ఆ ఇంద్రియములన్నింటినీ నువ్వు యుక్తుడివి కావలసిన అంటే యోగివి కావలసినది, నిగ్రహించిన వాడివై, ఆ నిగ్రహించినటువంటి మనస్సుని ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, దానితోనే నన్ను మత్పరహాభవ, నన్నే పరమ గమ్యంగా భావించి మత్పరాయణుడివయ్యి ప్రత్యేగాత్మ అదే మనస్సులో ధ్యానిస్తూ బ్రహ్మపరాయణుడివై ఆత్మపరాయణుడివై ఉండవలసినది. అలా ఉంటే యస్య ఇంద్రియాణి వశే తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత భవతి. ఎవరి ఇంద్రియాలైతే అతని వశంలో ఉంటాయో, యస్య ఇంద్రియాణి ఎవరి ఇంద్రియాలైతే వశే భవంతి స్వాధీనంలో ఉంటాయో, అభ్యాస బలాత్ అభ్యాసంతో బలం చేత స్వాధీనంలో ఉంటాయో, తస్య ప్రజ్ఞ అతని యొక్క జ్ఞానము ప్రతిష్ఠిత భవతి స్థిరమైనటువంటిది. ఓ అర్జున తెలుసుకో, మనసు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్రతంత్రములేలా అన్నారు త్యాగరాజుల వారు. మనసు స్వాధీనం కోసమే కదండి ఈ మంత్రాలు తంత్రాలన్నీ కూడా. ఇంకా మనసు స్వాధీనం అయిపోయిన తర్వాత ఇవన్నీ అవసరమా అన్నారు. కనుక మనసు స్వాధీనం చేసుకోవాలి. తర్వాత శ్లోకం 62. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అరవై 61వ శ్లోకం వరకు ఏం చెప్పారంటే, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం చెప్పారు. ప్రతి వ్యక్తి తన ఇంద్రియాలను నిగ్రహించాలి విషయాల నుంచి. ఇంద్రియాలు మనస్సుకు వశమై ఉండాలే కానీ మనస్సు ఇంద్రియాలకు వశం కాకూడదు అని చెప్పి శమ దమ. దమ అంటే ఇంద్రియ నియమం, శమ అంటే మనో నియమం. ఇవి చెప్పిన తర్వాత మన ఆలోచనను కూడా నియంత్రించాలి అర్జున అని చెప్తున్నారు. ఆలోచనను కూడా నియంత్రించాలి, లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనస్సు ఆ విషయాల వైపు వెళుతుంది. కనుక శమం దమం, మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం చెప్పిన తర్వాత ఆలోచన నిగ్రహం చేయాలి. ఒక బంతి పైన పెడితే, పైన మెట్టు మీద పెడితే ఒకటొకటిగా పడుతుంది కిందికి, పడుతూనే ఉంటుంది అది. అదేవిధంగా మన ఆలోచనలు గనక మనం సరిగా నియంత్రణ చేయకపోతే ఒక్కొక్క ఆలోచన అట్లా బంతిలాగా పడుతూ పడుతుంది కింద చివరికి. ఎప్పుడైతే ఇలా గనక మనస్సుని ఇంద్రియాల నియమనం చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అన్ని అనర్థాలకు కారణం మన ఆలోచనలే, అన్ని అనర్థాలకు. ధ్యాయతో విషయాన్ పుంసః, మనిషి ఏం చేస్తాడు మామూలుగా, ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం లేదు అనుకోండి, మనో నిగ్రహం లేదు, ఏం చేస్తుంటాడు, విషయ ధ్యానం చేస్తుంటాడు మనిషి. అది కొందాం ఇది కొందాం అది కొనే వరకు అదే ధ్యానం. ధ్యాయతో విషయాన్ పుంసః, అది చూడంగానే ఆహా ఇది కొంటే బాగుండే అని అనిపిస్తుంది. సంగః, దాని గురించే నాకు ఒక సంబంధం ఏర్పడుతుంది, అది పొందాలి మొదలు తెలుసుకుంటాడు. పేపర్లో చదివి డిస్కౌంట్లో దొరుకుతుందని తెలుసుకుంటాడు. తర్వాత జానాతి, మొదట ఇచ్చతి సంగహ, అది కావాలని కోరుకుంటే సరిపోతుందా, అది నా ఇంటికి వచ్చే వరకు నిద్రపట్టదే. జానాతి ఇచ్చతి యతతి, ప్రయత్నం చేస్తాడు దాన్ని పొందాలని. ఇంకా నిద్రాహారాలు ఉండవు, అది ఇంటికి వచ్చే వరకు నిద్రపోరు కదా, అవి ఇంటికి వచ్చే వరకు నిద్రపోదు. మనిషికి విషయ ధ్యానం అంటారు. భగవంతుడు ధ్యానం కాదుట, విషయ ధ్యానం. రంగనాథ్ స్ట్రీట్ లో ఉన్న విషయం వస్తువుల మీద ధ్యానం, లేకపోతే దాని మీద దీని మీద ధ్యానం. భగవంతుడి మీద ధ్యానం ఎక్కడ చేస్తున్నాడు మనిషి? వ్యక్తి ధ్యానం గాని విషయ ధ్యానం గాని చేస్తున్నాడు. అలా చేస్తే మనిషి ఎన్ని అనర్థాలకు దారి తీస్తుంది, ఎంత పతనమైపోతాడు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత శ్లోకం చూస్తాం. ఈ రెండు శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి, అన్ని ముఖ్యమే. ఈ రెండు శ్లోకాలు మనిషికి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేకపోతే ఎంత ప్రమాదం చెప్తున్నారు. ఆలోచనలు మన యొక్క నియంత్రణలో ఉండాలి. ఏది పడితే అది ఆలోచించకూడదు. ఆలోచనలు కూడా ఇది మంచి ఆలోచన ఇదే ఉండాలి, ఇది మంచి ఆలోచన కాదు వదిలిపెట్టాలి. ఆలోచన నియంత్రణ ఎలా చేయాలి అనేది చెప్తున్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.